మూడో విషయము సమాధానపరచువారిగా ఉండుట. ఎవరైనా తగాదాలు పెట్టుకుని ఇంటికొస్తే ఆమె చొరవ తీసుకుని వాటిని సాల్వ్ చేసేది. అందువల్ల ఆమెను సమాధానపరిచే వ్యక్తిగా గుర్తించగలము. ఏదైనా గొడవలు వచ్చినప్పుడు ఆ గొడవలన్నింటినీ దేవుడే సమాధానపరుస్తాడు అని ఆమె విశ్వసించేది. ఆమె ఎప్పుడు ఎవరితో కూడా గొడవ పెట్టుకోలేదు. తను ఎప్పుడు అనవసరమైన మాటలేమీ మాట్లాడేది కాదు. ఇతరుల మీద చెడ్డగా చెప్పేది కాదు. ఎవరైనా తన దగ్గరికి తన సమస్యలు చెప్పేదానికి వస్తే శ్రద్ధగా వినేది, వాళ్ళ కోసం ప్రార్థన చేసేది. అదే సమాధానకర్త యొక్క ప్రధాన గుణలక్షణం. నాలుగో విషయము దైవభక్తిని ఇతరులతో పంచుకునుట. ఈ విషయం మాత్రం మేమెప్పుడు గుర్తించేవాళ్లము. ఆమెకు సమయం దొరికినప్పుడంతా దేవుని గురించి మాట్లాడేది, తన ప్రవర్తన ద్వారా దేవుణ్ణి మహిమపరిచేది, ఏది మంచిదో దాన్నే ఎప్పుడూ చెప్పేది, ఆచరించేది. లోకల్గా వాళ్ళ స్త్రీల సహవాసాలుంటే దానికి ఎప్పుడు ఆమె లీడర్గా ఉండేది. ఎప్పుడు దేవుని వాక్యం ప్రకటించేదానికి ఇష్టపడేది. మా ఇంట్లో కూడా స్త్రీల కూడిక ఏర్పాటు చేసేదానికి ఎప్పుడూ ఆసక్తి చూపించేది. సండేస్ వేరే ఇళ్ల కంటే తన ఇంట్లోనే ఎక్కువ పెట్టుకునేదానికి ఆఫర్ చేసేది. క్రైస్తవులైనా క్రైస్తవులు కాకపోయినా ఎవరితో వాదన పెట్టుకునేది కాదు. తన దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళు చెప్పేది శాంతంగా వినేది. మా ఇంట్లో ఎప్పుడు ఎవరు రావాలన్నా ఎవరికి రెస్ట్రిక్షన్స్ ఉండేవి కాదు. ఎవరైనా ఏ టైంలో అయినా వచ్చేదానికి అవకాశం ఉండేది. అమ్మ తన సమాజంలో అభిషేకింపబడిన నాయకురాలు. దేవుని ఎడల ఆమెకున్న విశ్వాసం చేతను, పరిశుద్ధాత్మ నింపుదల కలిగినందువలనూ ఆమెకు నాయకత్వ లక్షణాలు అలవడినాయి. 1995లో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా గెలుపొంది పులివెందుల్లో ఆమె చరిత్ర క్రియేట్ చేసింది. మా విలేజ్లో రోడ్లన్నీ బాగు చేయించింది. కొళాయిల ద్వారా నీళ్లు వచ్చేది ఏర్పాటు చేయించింది. గ్రామంలో ఆమె జరిగించిన అభివృద్ది కార్యక్రమాల నిమిత్తము రాష్ట్ర ప్రభుత్వం నుండి అవార్డులు అందుకుంది. అది తెలుగుదేశం పార్టీ పాలనలో. ఆమె మహిళా మండలి అధ్యక్షురాలిగా పేద స్త్రీల కోసం చాలా పాటుపడింది. లయన్స్ క్లబ్ విమెన్స్ వింగ్ లో కూడా ఆమె అది స్థాపించి దానికి ప్రియదర్శిని అని పేరు పెట్టింది. ఆ క్లబ్కు ప్రెసిడెంట్గా కూడా ఉండి సేవ చేసింది. అనేక వైద్య శిబిరాలు ఫ్రీగా ఐ టెస్టులు చేయించడము ఇలాంటివెన్నో చేయించింది. ఎంతో మందికి ఆపరేషన్ చేయించింది. పేద ప్రజలు పెళ్లి చేసుకునేదానికి ఆమె చాలా ఆర్థిక సహాయం కూడా చేసేది. వాళ్లకు భోజనం పెట్టి వసతి వైద్య సహాయం చేసేది. 2003 సంవత్సరంలో కడప జిల్లాలో భయంకరమైన కరువు వచ్చినప్పుడు 45 రోజులు ఆకలిగా ఉన్న ప్రజలకు అందరికీ భోజనాలు పెట్టించి వాళ్ళ ఆకలి తీర్చింది. ఐదో విషయము తన భర్తను ప్రేమించుట. మా అమ్మ చాలా మంచి భార్య. నాన్నను సంతోషంగా సౌఖ్యంగా ఉంచాలని ఎంతో ప్రయత్నించింది. ఆయన అనేక పనులలో తీరిక లేకుండా ఉండేవారు. కొన్నిసార్లు మా తండ్రి అపాయకర పరిస్థితుల్లో ఉండేవాళ్ళు, కానీ అమ్మ ప్రార్థనల వల్ల ఆయనకెప్పుడు ఎలాంటి ఆపద రాకుండా దేవుడు కాపాడేవాడు. మన ఐశ్వర్యం మరియు మన క్షేమం మీ అమ్మ ప్రార్థనల మీద ఆధారపడి ఉన్నాయని మా నాన్న ఎప్పుడు చెప్తుండేవారు. మా నాన్న సాధించిన ప్రతి విజయం వెనుక మా అమ్మ పాత్ర ఉంది. ఆమె మమ్మల్ందరినీ పెంచి పెద్ద చేసే బాధ్యత తీసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు అందరి బాధ్యతలు, బాగోగులు ఆమె చూసుకుంది. ఆ విధంగా చేసే వల్ల మా నాన్నకు ఆయన బాధ్యతలు తగ్గిపోయి ఆయన సంతోషంగా ఉండగలిగినాడు. ఆరో విషయము, తన పిల్లల్ని ప్రేమించుట. మా అమ్మ ఎంతో బాధ్యత ప్రేమగల తల్లి. ఆమె జీవితమంతా తన పిల్లలకు ప్రేమతో సేవ చేయడంలోనే గడిపింది. ఆమె పిల్లల బాగోగుల గురించి ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉండేది. కీర్తన 127:3 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయనిచ్చు బహుమానమే అని బైబిల్ స్పష్టంగా బోధిస్తూ ఉంది. ఆమె మమ్మల్ని దేవుడిచ్చిన బహుమానంగా భావించి చాలా జాగ్రత్తగా పెంచింది. యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యుద్ధకు రానీయుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పెను. మత్తయి 19:14. అందుచేత మేం పిల్లలుగా ఉన్నప్పుడే మాకు యేసుక్రీస్తును పరిచయం చేయాలని ఎంతో ప్రయాసపడింది. ఆమె బలమైన పునాది కారణంగా ఆమె పిల్లలమైన మేమంతా క్రీస్తు మార్గంలో నడుస్తూ ఉన్నాము. ఆమె నిస్వార్థ జీవితమును బట్టి ఆమె పిల్లలందరూ, కోడన్లు, మనవలు, మనవరాండ్లు అందరూ ఆమెకు పరిచర్య చేయడం ఆధిక్యంగా భావిస్తున్నారు. అంటే ఆమెకు సేవ చేయాలంటే మాకందరికీ చాలా ఇష్టము, కానీ ఆమె ఎప్పుడూ మాతో సేవ చేయించుకోలేదు. ఆమెకు సేవ చేసే అదృష్టం మాకెవ్వరికీ కలగలేదు. 7వ విషయము, పవిత్ర జీవితం జీవించుట మరియు మంచి కార్యాలు చేయుట. అమ్మ ఎప్పుడూ పరిశుద్ధ జీవితం జీవించింది, ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసింది. మా తల్లిదండ్రులు సహాయం చేసిన ఒక మనిషి మా గ్రామంలో ఉంది. ఆమె పేరు సరస్వతి. ఆమె భర్త ఆమెను చిత్రహింసలు పెట్టినప్పుడు ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తన శరీరం మీద కిరసనాయిలు పోసుకుని కాల్చుకుంది. అప్పుడు ఆమెను ఎవరో కాపాడి మా అమ్మ దగ్గర తీసుకుని వచ్చినారు. అమ్మ మా ఆసుపత్రిలోనే ఆమెను పెట్టి ఉచిత వైద్యం చేయించినారు. ఆమె నార్మల్గా అయ్యేంత వరకు అన్ని రకాలుగా మా నాన్న, అమ్మ ఇద్దరు సహాయం చేసి కాలేజీలోనే ఆమెకు జాబ్ ఇప్పించినారు. గవర్నమెంట్ చౌక దుకాణం పెట్టుకునే దానికి కూడా సహాయం చేసినారు. ప్రతి విషయంలో ఆమెకు మారల్ సపోర్ట్ ఇస్తూ ఆమెను నార్మల్గా అయ్యేదానికి సహాయం చేసినారు. ఇదే కాకుండా ఆమె ఇద్దరు పిల్లల్ని కూడా చక్కగా చదివించి వాళ్లకు పెళ్లిళ్లు చేసేదానికి కూడా అమ్మ సహాయం చేసింది. వాళ్లు వాళ్ల జీవితాల్లో అమ్మని ఎప్పుడూ మర్చిపోలేము అని ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె పులివెందుల్లో ఉంటూ రోజుకు 2 సార్లు అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మతో మాట్లాడి వచ్చేదట. తర్వాత ఆమెకు అప్పుడప్పుడు ఆర్థికంగా కూడా సహాయం చేసేది. ఆమె మంచం ఎదురుగా మా తల్లిదండ్రుల ఫోటోలు పెట్టుకుని దేవుని తర్వాత వీళ్ళు దేవుళ్ళు నాకు అని చెప్పింది. ఇట్లాంటి సహాయం పొందిన వాళ్ళు మా విలేజ్ లో చాలా మంది ఉన్నారు. ఇంకొక ఆమె హెలీనమ్మ అని, మా పాస్టర్ గారు చనిపోయిన మా పాస్టర్ గారి భార్య. ఆమె అమ్మ గురించి ఇలాగ సాక్ష్యం చెప్పింది. 1988 వారు వాళ్ళు పొద్దుటూరు నుంచి పులివెందులకు ట్రాన్స్ఫర్ అయినారు. అప్పుడు పాస్టర్ గారు వచ్చినారు, కాని ఆయన భార్యకు ఇంకా ట్రాన్స్ఫర్ కాలేదు. ఒకసారి అమ్మ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆమె ఒంటరిగా బాధపడే విషయం చెప్పినప్పుడు అమ్మ వెంటనే అన్న వాళ్లకు చెప్పి వాళ్లకు పులివెందులకు ట్రాన్స్ఫర్ అయ్యేదానికి హెల్ప్ చేసింది. మా తల్లి చేసిన సహాయాన్ని ఎప్పుడు మరవలేను అని హెలినమ్మ చెప్పింది. ప్రతి ఆదివారం చర్చ్ లో మళ్ళా స్త్రీల సహవాసంలో హెలినమ్మ అమ్మ కలుసుకునేవారు. తర్వాత వీళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ అయిపోయినారు. అమ్మ ఎక్కడికి పోయినా ఆమె తీసుకుని వెళ్లేది. అమ్మ మిగతా సభ్యులతో కూడా ఎలాగా ఉండేది, ఎంత బాగా చూసుకునేది, వాళ్లతో ఎంత చక్కగా మాట్లాడేది, అవన్నీ హెలినమ్మ నాకు చెప్పింది. వాళ్ల ప్రాబ్లమ్స్ కూడా ఏమన్నా ఉంటే అమ్మ ఓర్పుగా విని వాళ్ల గురించి ప్రార్థన చేసి తనకు వీలైతే వాళ్లకు సహాయం చేసి పంపించేది. ధనికులు మరియు బీదళ్ళు మధ్య ఎప్పుడూ ఆమె వ్యత్యాసం చూపించేది కాదు. అందరి ఇళ్లకు వెళ్లేది. ఎవరు ప్రార్థనలకు పిలిస్తే వాళ్ళందరి ఇళ్లకు వెళ్లేది. వాళ్ళు ఏం పెడితే అది తినేది. ఒకరోజు ఒక ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నింది. అమ్మ చాలా బలహీనంగా ఉంది, మోకాలు నొప్పులున్నాయి, మెట్లెక్కేదానికి వీల్లేని పరిస్థితి ఉన్నా కూడా కష్టపడి వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్లతో ప్రార్థనలో గడిపింది. ఆమె ప్రేమ దీనత్వం అటువంటివి. 8వ విషయము ఆదర్శ గృహ నిర్వాహకత్వం. మా అమ్మ ఒక మోడల్ గా ఉండేది, మోడల్ హౌస్ వైఫ్ అన్నమాట. ఆమె ఎంతో నేర్పరి అయిన గృహ యజమానురాలు. అన్ని ఇంట్లో పనులన్నీ చక్కగా చూసుకునేది. గెస్ట్ వచ్చినప్పుడు ఎంత బాగా చూసుకుని వాళ్ళను వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకునేది. ముఖ్యంగా మిషనరీస్ ఎవరన్నా దేవుడి సేవకు వస్తే వాళ్లను తన ఇంట్లోనే ఉండమని కోరేది. వాళ్లకు అవసరమైనటన్నీ చూసుకుని మంచి ఆతిథ్యం ఇచ్చేది. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేదానికి డాక్టర్స్ వచ్చినప్పుడు మా ఇంట్లోనే భోజనం ఏర్పాటు చేసేవాళ్లు. తర్వాత ఊర్లో ఉండే భిక్షగాళ్ళు ఎవరు వచ్చినా కూడా అందరికి అన్నం పెట్టి పంపించేది. తర్వాత క్రిస్మస్ టైంలో మా ఊర్లో ఉండే భిక్షగాళ్ళందరికీ బట్టలిచ్చేది. ఇంట్లో పనులే కాకుండా మా నాన్నకు కూడా ఎంతో సహాయం చేసేది. పెద్దవాళ్ళను గాని బంధువులను గాని చాలా మర్యాదగా చూసేది. నాన్న సిస్టర్స్ ను గాని బ్రదర్స్ ను గాని వాళ్ళ వైఫ్స్ వాళ్ళ హస్బెండ్స్ ను బాగా చూసుకునేది, ఎంతో ప్రేమగా చూసుకునేది. నాన్నగారి సిస్టర్స్ ముగ్గురు రిటైర్ అయిన తర్వాత అమ్మ దగ్గరే ఉండాలని చెప్పి వాళ్ళ పిల్లల దగ్గర ఉండకుండా పులివెందుల్లోనే స్థిరపడి అమ్మ దగ్గర ఉండాలని తీర్మానించుకున్నారు. నేను ఆ బుక్ లో ఏమేమి చదివినానో అవన్నీ మోడల్ లక్షణాలన్నీ అమ్మలో ఉన్నాయని చెప్పేదానికి నేను గర్విస్తున్నాను. ఆమె ఆదర్శ మాతృమూర్తి, అందరూ ఆమెను గౌరవిస్తారు.
నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.
ముప్పై మూడవ కీర్తన 19వ వచనంలో ఇలా ఉంది: యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలవారి మీదను, ఆయన కృపకొరకు కనిపెట్టువారి మీదను నిలుచుచున్నది. దేవుని పట్ల శ్రీమతి జయమ్మకు ఉన్న విశ్వాసం అమోఘం. ఆమె ఎన్ని సమస్యలు వచ్చినా ఏమాత్రం భయపడేది కాదు. ఆమె దేవుని కృపాకటాక్షముపై కాపుదలపై ఎనలేని దృఢవిశ్వాసం, ప్రగాఢమైన నమ్మకం కలిగి ఉండి ప్రార్థించేది. ఆ తల్లి ప్రార్థనా శక్తి వల్ల ఆమె బిడ్డల జీవితాల్లో ఎదురుపడిన ఎన్నో కష్టాలు అవలీలగా తొలగిపోయాయి.
మా జీవితాల్లో అనేక సందర్భాల్లో ముఖ్యంగా మా తల్లి ప్రార్థనలు మమ్మల్ని బాగా ప్రభావితం చేశాయి. వీటిలో కొన్ని ఇన్సిడెంట్స్ నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. ఒక్కొక్క బ్రదర్ జీవితంలో ఏమేమి జరిగిందో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మా పెద్దన్నయ్య జార్జ్ రెడ్డి యంగ్గా ఉన్నప్పుడు చాలా భక్తిగా ఉండేవాడు. అనంతపూర్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివేటప్పుడు గిటార్ వాయిస్తూ మంచి దేవుడి పాటలు పాడుతుంటే మాకు వినాలనిపిస్తుండేది. ఆయన యేసు ప్రభువును గణపరుస్తున్న విధానంను బట్టి మేము చాలా సంతోషించేవాళ్లము. తర్వాత ఎందుకనో అతడు దేవుడికి దూరం అయిపోయి చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. అన్నకు ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు ప్రతిసారి ఆయన, ఆయన భార్య భారతి ప్రేయర్స్ కోసము అమ్మ దగ్గరకు వచ్చేవాళ్లు. అమ్మతో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకొని అమ్మ ప్రార్థనల ద్వారా అవి సాల్వ్ చేసుకునేవాళ్లు. ఇప్పుడు మా వదిన, ఆమె పిల్లలు అందరూ దేవుణ్ణి ప్రార్థిస్తూ బాగా ఆశీర్వదించబడుతున్నారు.
జయమ్మ గారి కోడలు భారతమ్మ గారు.
మా అత్తమ్మ గారు మాకు అత్త కాదు, ఆమె తల్లిగా మేము భావించాము. ఈరోజు మేము ఆత్మీయంగా ఇంత చక్కగా మేము, మా పిల్లలు, అన్ని కుటుంబాలు ఆత్మీయంగా ఎదిగి దేవుణ్ణిలో ఇంత చక్కగా ఉన్నారంటే అది తప్పకుండా మా అత్తమ్మ యొక్క ఆశీస్సులు. లాస్ట్ డేస్ అని ఇంకా డాక్టర్ కొన్ని గంటలని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ, అత్తమ్మ చుట్టూ కుటుంబ సభ్యులందరూ, ఈరోజు ఒంటరిగా అమ్మమ్మను పంపకూడదు, పరలోకాన్ని దేవుని దగ్గరికి మేమంతా దగ్గరుండి తోడుగా ఉండి పంపించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కన్నీటితో ఆ బెడ్ చుట్టూ ఉండి ఆ అత్తమ్మ తుదిశ్వాస విడిచే వరకు బిడ్డలందరూ తన చుట్టూ ఉన్నారు. అది చూసిన ఒక్క క్షణం నాలో ఈర్ష లాంటిది ఒక క్షణం కలిగింది. అత్తమ్మకి ఇచ్చిన ఈ అదృష్టం ప్రభు, నా జీవితంలో కూడా ఇలాంటిది జరుగుతుందా అన్న ఒక్క క్షణం నాలో ఆలోచించేసింది. మేమందరం ఎంతో అదృష్టవంతులము. ఆమెతో గడిపిన ఇన్ని సంవత్సరాలు మాకు అత్తగా కాకుండా తల్లిగా ఉండి మాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించి ఆత్మీయంగా ఎదిగించినందుకు ప్రభుతో తప్పకుండా పరలోకంలో ఉంటుందని మేము నమ్ముతూ అత్తమ్మను ఎల్లప్పుడూ మేము జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాల్ని తన ఆశయాలతో మేము ముందుకు నడుస్తామని మేము కోరుకుంటాం.
ఇప్పుడు సీఎం అయిన మా రెండవ అన్న రాజశేఖర్ రెడ్డి యంగ్ ఏజ్ నుంచి బాగా చర్చికెళ్లేవాడు. మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు ఒక మోటార్ బైక్ యాక్సిడెంట్లో బాగా దెబ్బలు తగిలినాయి. అప్పుడు మా అమ్మ ప్రార్థనల వల్లనే ఆయన తొందరగా బాగైనాడు. 1977లో మన సెక్రటేరియట్లో ఆయన్ని ఎవరో కాల్చి దానికి ప్రయత్నం చేసినారు. అప్పుడు కూడా దేవుడి దయవల్లనే, అమ్మ ప్రార్థనల వల్లనే ఆయన రక్షింపబడ్డారు. అన్న భార్య విజయలక్ష్మి ఇప్పుడు ఎంతో భక్తిగా ప్రార్థన చేస్తుంటది. ఫ్యామిలీ కోసమే కాకుండా ఆమె మొత్తం స్టేట్ గురించి ప్రార్థన చేస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రేయర్ వారియర్స్ గా మారిపోయినారు.
జయమ్మ గారి కోడలు వైఎస్ విజయలక్ష్మి గారు.
అత్తమ్మ చాలా భక్తిరాలు. ఆమె దేవుణ్ణిలో ఉండింది, మమ్మల్ందరినీ కూడా దేవుణ్ణిలో నడిపించింది. ఆమె అసలు ఈ లోకంలో మానవ కోరికలకు చాలా అతీతంగా ఉండేది. ఆమె లాస్ట్ డేస్ లో అయితే దేవుని దగ్గర పోవడానికి చాలా సిద్ధపడి ఉండింది. ఆమె తప్పకుండా పరలోకంలో దేవుని దగ్గర ఉంటారనుకుంటాను. ముఖ్యంగా మేము హిందూ ఫ్యామిలీస్ నుంచి వచ్చినాం, ఆమె వల్లనే మేము దేవుని గురించి తెలుసుకోగలిగినాం. ఆమె ఇప్పుడు మాకు అత్తమ్మలాగా లేరు. ఆమె దేవుని విషయంగా కూడా పెద్ద గట్టిగా కూడా ఎప్పుడు మాకు చెప్పలేదు. ఇప్పుడే రావాలా, చెయ్యాలా, ఇది వినాలా అని కూడా నెమ్మది నెమ్మదిగా తెలుసుకోవటం వల్ల, దేవుని తెలుసుకోవటం వల్ల, అత్తమ్మ వాళ్ళు అందరు చెప్పడం వల్ల దేవుని తెలుసుకోగలిగి పూర్తిగా ఈ దేవుని, గొప్ప దేవుని గురించి తెలుసుకోగలిగినాను.
రాజశేఖర్ అన్న, స్టేట్ లో ఎక్కడన్నా ఏమైనా ప్రాబ్లం ఉంటే దాని గురించి ప్రార్థన చేయమని వదినకు చెప్తాడు. అందరు కలిసి ఏక మనసుతో ప్రార్థన చేస్తారు, వెంటనే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. వారందరూ కూడా యేసుక్రీస్తు నమ్ముకుని ఈ దారిలో నడుస్తున్నందుకు అమ్మ ఎంతో సంతోషించేది. మా అన్న అల్లుడు అనిల్ కుమార్ కూడా సంపూర్ణ సువార్థికుడుగా ఉంటున్నాడు. ఆయన కూతురు షర్మిల కూడా దేవుని సేవ చేస్తూ ఉంటుంది. మా మూడో అన్న వివేకానంద రెడ్డి 18 ఇయర్స్ ఏజ్ అప్పుడు బావిలో పడిపోయినాడు. బావిలో పడ్డప్పుడు కాలు విరిగి ఇంకా పైకి రాలేకపోయినాడు. ఆ సమయంలో ఇంట్లో నాన్న లేరు, ఇంకెవరు లేకుంటే భయపడతా ఉన్నారు ఎట్లా బయట తీసుకురావాలా అని. ఇప్పుడు అమ్మ మాత్రం ఆమె విశ్వాసం ద్వారా భయపడకుండా ప్రార్థన చేయడం ప్రారంభించింది. దేవుడు మా నాన్న ఫ్రెండ్ గురువురెడ్డిని అక్కడికి పంపించినాడు. ఆయనేమో బావిలోకి దిగి అన్నను బయటికి తీసుకొచ్చినాడు.
నా పేరు వివేకానంద రెడ్డి. నేను మూడవ కొడుకును. అమ్మకు ప్రతి పూట ముందు దేవునికి కృతజ్ఞతలు తెలపాలని, దేవుడిచ్చిన ఆహారం కొరకై దేవునికి ధన్యవాదాలు వందనాలు చెప్పాలని అమ్మ నేర్పించేది. ఇంకా ఎవరికన్నా లేని వాళ్లకుంటే, తిండి లేని వాళ్లకు, వాళ్ళకందరికీ దేవుడు కలిగించాలని కూడా మనం ప్రార్థన చేయాలని నేర్పించేది. మంచి విలువలతో కూడిన జీవితాన్ని గడపడం, వేషధారణకు కాకుండా నిజాయితీతో నిబద్ధతతో మనం నియమబద్ధంగా జీవితాన్ని కొనసాగించాలని అమ్మ నేర్పించేది.
మా అన్న భార్య సౌభాగ్య అమ్మను ఇమిటేట్ చేయాలని, అమ్మ మార్గంలో నడవాలని చాలా ప్రయాసపడుతుంటది. ఆమె అలాగే జీవిస్తుంది కూడా.
నేను మా అత్తగారికి మూడో కోడలను. నా అదృష్టము మా అత్తతో చనయేందు కలిసి జీవించాను. క్షమాపణ మరియు దీనత్వము మా అత్త దగ్గర నేను నేర్చుకున్నాను. బైబిల్లో పేతురు చెప్పినట్లు వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఇది మా అత్తలోనే నేను చూశాను.
మరి నా తమ్ముడు సుధీకర్ రెడ్డి 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్ ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటుంటే ఇంకెవరో విసిరిన జావెలిన్ వచ్చి ఆయనకు నొసటికి తగిలింది. అది అతని తలలో దూరి మెదడు కూడా కొంచెం బయటకు వచ్చింది. డాక్టర్స్ ఇంకా డెఫినెట్ గా ఆయన బతకడు అని చెప్పినారు. డాక్టర్స్ అయిన మా చిన్నాన్న, మా మేనత్త అమ్మను తమ్ముణ్ణి వెల్లూరుకు తీసుకెళ్లారు. దేవుని కృపను బట్టి మళ్ళీ మా తల్లి చేసిన ఎడతెగని ప్రేయర్స్ వల్ల బ్రెయిన్ కి ఎలాంటి నష్టం కలగకుండా అద్భుతంగా ఆయన బాగుపడినాడు. అదొక పెద్ద మెరుకలు మా ఫ్యామిలీలో.